శివాయ పంచాక్షరి మంత్ర జపం చెయ్యవలసిందే. ఎంత వీర వైష్ణవులైనా చేయవలసిందేట. అది నియమం, క్షేత్ర నియమం అది. మనం ఒక ఊరు వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాడిని తిట్టి అక్కడ ఎలా ఉంటాం? ఉండకూడదు. నాకు మకాం ఇచ్చారండి, ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళని తిడితే ఎంత పాపం అది, కృతజ్ఞత అంటారు దాన్ని. అందుకని ఆ క్షేత్ర అధిష్టాన దేవత యొక్క మంత్రము తప్పక చెయ్యవలసిందే. అక్కడ భక్తి శ్రద్ధలతో నమశివాయ అన్నాడు. ఇప్పుడు వెళ్ళాడు ఓంకారేశ్వరుడి దర్శనానికి. అత్యద్భుతమైన దివ్యలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో పవిత్ర లింగం. ఎందుకంటే తక్కిన వాటన్నిటికీ ఉన్న పేర్లు వేరు, దాని పేరే ఓంకారేశ్వరుడు గనక. సమస్త లోకాలు ప్రణవం నుంచి ఆవిర్భవించాయి. ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవము ఓంకారం ఒక ధనుస్సు. ధనుస్సుకి బాణం ఎక్కువ పెట్టాలిగా. శిరోహ్యాత్మ మన ఆత్మ బాణం, ఓంకారమేమో విల్లు. ఈ విల్లుకి ఎక్కువ పెట్టే బాణం మన ఆత్మ. ఈ బాణంతో దేని కొట్టాలి? ధనుస్సు ఎక్కువ పెట్టి బాణం ఎక్కువ పెట్టాక దేన్నో దాన్ని కొట్టాల్సిందే. బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మని పొందాలి. అంటే ఈ బాణం దేని మీద కొట్టాలి? బ్రహ్మ మీద కొట్టాలి. మామూలు బాణం అయితే దెబ్బతింటే అవతలవాడు చస్తాడు, కానీ ఈ ఆత్మ అనే బాణం ఓంకారం అనే ధనుస్సుకి ఎక్కుపెట్టి బ్రహ్మ మీదకి విడిచిపెడితే వీడు వెళ్ళి అందులో కలిసిపోతాడు. అతనివాడు ఈ బాణం దానికి గుచ్చుకోవడం అంటే అర్థం వెళ్ళి ఓంకారం ద్వారా మనం పరబ్రహ్మలో ఐక్యమైపోతాం. కాబట్టి అన్ని మంత్రాలకి మూలం ఓం. మీరు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమశివాయ, ఇలా ఏ మంత్రమునకైనా ఆధారము ఆరంభము ప్రణవమే. అటువంటి ప్రణవము ఒక లింగరూపం ధరించింది, అది జ్యోతిర్లింగం. పైగా సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారు కావనే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకి ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని ఈ 12 జ్యోతిర్లింగ గురించి మనకు గొప్ప శ్లోకంలో ఇచ్చారు. వీటిల్లో సౌరాష్ట్రే సోమనాథంచ, గుజరాత్లో సౌరాష్ట్రం ఒక ప్రాంతం, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగం ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ మీలో చాలా మంది వచ్చారు. అందులో మా లింగయ్య గారు అయితే నాకు పక్కనే ఉంటారుగా, శిష్యుడైన ఆయన, ఆయన భార్య, అందువల్ల అప్పుడప్పుడు ఆయన పేరు ఎత్తుతున్నాను తప్ప ఆయన మీద పక్షపాతం, తక్కిన వాళ్ళ మీద ద్వేషం అని ఏం కాదు. ఎప్పుడూ గురువు గారితో పాటు దాదాపు 14-16 ఏళ్ల నుంచి ఆయన తీర్థయాత్రలు చేస్తున్నవాడు గనక, ఆయన మీ ఊరు వాడు గనక, ఇక్కడి వాడు గనక, మంథని వాడు గనక కొంచెం గుర్తొస్తాడు. సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మన్నే వెళ్ళాం, మీరు చాలామంది వచ్చారు, మహాకాళేశ్వరుడు, అవన్నీ ఇందులో మీరు సివిఆర్లో చూశారు. ఓంకారం అమరేశ్వరం, ఇదిగో ఓంకార క్షేత్రంలో ఈశ్వరుడు అమరేశ్వరుడు అని పేరున్నాడు. ఇక్కడ దీన్ని ఎందుకు ఆపుతున్నానంటే, ఇక్కడ మీకు ఓంకార క్షేత్రంలో 2 లింగములను చూస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అవుతుంది. అక్కడ ఒకటి ఓంకారం, ఒకవైపు అమరేశ్వరుడు. నర్మదా అనేది 2 కొండల మధ్యలో ప్రవహిస్తుంది. ఒక కొండ ఓంకారేశ్వరుడు, మరో కొండ అమరేశ్వరుడు. ఈ రెండింటిని చూస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అదనమాట. మమలేశ్వరం చదువుతున్నారు, మమలేశ్వరం కాదు కర్మది, ఓంకారం అమరేశ్వరం. ఆ ఓంకారంలో ఉన్న బిందువు అమరేశ్వరుడిలో కలిసి ఆ మమరేశ్వరం అవుతుంది. అది కర్మగాలి, వీడికి సంస్కృతం రాకపోవటం వల్ల రాయడమే మమలేశ్వరం చదివేస్తున్నాడు. నోట్లో సరిగ్గా పాండిత్యం లేనటువంటి వాడు చెప్పటం వల్ల భాష ఎలా పాడైపోతుందో ఉదాహరణ ఇదనమాట. అమర అమల 2 ఒకే అర్థాలు. సంస్కృతంలో రలయోర భేద అంటే రాకి లాకి తేడా లేదు. అందుకే చిత్రరేఖ చిత్రలేఖ, చంద్రరేఖ చంద్రలేఖ, 2 అదే అర్థం. అలాగే అమల అమర రెండింటికి అర్థం అది. కాకపోతే విభిన్న అర్థాల్లో కూడా వాడుకుంటుంది వేరే విషయం. ఇక్కడ ఓంకార క్షేత్రంలో ఒకవైపు దేవతల చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అమరేశ్వరుడు, మరో పక్కన ప్రణవం నుంచి ఆవిర్భవించిన ఈశ్వరుడు, ఈ రెండింటిలోనూ తన జ్యోతిని నింపాడు ఆయన. అందువల్ల రెండూ చూస్తే అప్పుడు జ్యోతిర్లింగ దర్శనం సంపూర్ణమవుతుంది. నారదునికి తెలుసు కనుక ముందు ఓంకారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నర్మదా నదీ జలంతో, ఆయన స్వయంగా పండితుడు కనుక, వేద పండితుడు కనుక, వేదాలు ఉపనిషత్తులు నాలుక మీద ఉంటాయి కనుక భక్తితో మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేశాడు. మళ్ళీ ఇటొచ్చాడు, అమరేశ్వరుణ్ణి కూడా స్వయంగా తాను అభిషేకం చేశాడు. ఆయనకు అన్ని వ్యాహృతులు ఇచ్చాడు. ఆయనకు అత్యంత ఇష్టమైన నామాలన్నీ తాను స్వయంగా, ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః అంటూ స్వయంగా స్మరణ చేస్తూ దేవలోకం నుంచి తీసుకొచ్చిన పారిజాత పుష్పాలతో పూజించాడు. ఏదో భూలోకంలో ఉన్న సామాన్య పుష్పాలే కాకుండా వచ్చేటప్పుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడు ఆయన పారిజాత పుష్పాలు. అంటే కల్పవృక్ష పుష్పాలు, పారిజాతం అంటే కల్పవృక్షం. ఈ కల్పవృక్ష పుష్పాలతో స్వయంగా ఈశ్వరుణ్ణి పూజించాడు. ఎంత అదృష్టం, నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు ఆయన. శివుడి మీద భక్తితో ఒక్క పుష్పం పెడితే చాలు, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. అందుకని స్వర్గం నుంచి ఇన్ని పువ్వులు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టే భాగ్యం నాకు కలిగింది, ఈ భాగ్యాన్ని ఇచ్చిన ఈశ్వర శాశ్వతంగా నన్ను అనుగ్రహించు, మళ్ళీ ఎప్పుడూ అజ్ఞానంతో ఏ భాగవత అపచారము చేసి మానవ జన్మ ఎత్తకుండా దీవించు అని నారదుడు కూడా భక్తితో నమస్కరించాడు. ఏమో ఏం జరుగుతుందో, రేపొద్దున మాయ ఆవరించి నేను కూడా అహంకారం వల్ల భ్రష్టుండయి భూలోకంలో నరజన్మెత్తుతానేమో, నా కొద్ది బాబు మళ్ళీ మానవ జన్మ అంటూ వినయంగా పూజించాడు. ఆ తర్వాత కొండ చుట్టూ తిరిగాడు, శివుడి మీద రకరకాల గీతాలు పాడాడు. అప్పుడు ఆయనకు ఒక తమాషా జరిగింది. ఆ కొండంతా వింజపర్వతం, గుర్తుపెట్టుకోండి, వింజపర్వత శ్రేణి చాలా పెద్దది. వింజపర్వతం అంటే సామాన్యమైనది కదా, మహాకాయం అది. కాశీకి 80 కిలోమీటర్ల దూరం దగ్గర నుంచి ప్రారంభమయ్యి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్నాయి. వింధ్యా సాత్పుర పర్వత శ్రేణి అంటారు. పర్వతాల్లో పెద్ద శ్రేణి వింధ్య. ఆ వింధ్యపర్వతం గారు నారదుడు బ్రహ్మలోకం నుంచి రావడం, వచ్చేటప్పుడు స్వర్గలోకంలోంచి పువ్వులు కోసుకురావడం, రావడంతో నర్మదా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయటం, అమరేశ్వరుణ్ణి ఓంకారేశ్వరుణ్ణి దర్శించడం పూజించడం కళ్ళారా చూశాడు. అవన్నీ తన కొండలు కదా, కొండంటే ఆయన ఇల్లు. అందుకని మా ఇంటికి నారదుడి వంటి మహానుభావుడు వచ్చాడు, ఆయన్ని పూజించాలి అనుకున్నాడు. ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే వాడు ఎవడైనా భక్తితో శ్రద్ధతో పూజించి గౌరవించి, వీలుంటే ఇన్ని మంచినీళ్ళు కాఫీ పాలు టీ లాంటివి వాళ్ళు ఇస్తున్నట్టే ఆ రోజుల్లో తోచిన వాళ్ళు ఇచ్చేవారు, లేదా ఇంత అన్నం పెట్టేవారు. ఏమీ చేత కాకపోతే, అయ్యా మా ఇంట్లో ఏం లేదండి, మిమ్మల్ని పూజిస్తున్నాను, నమస్కారం మాత్రమే చేస్తున్నాను అని గౌరవించైనా పంపాలి. గృహమాయాంతం విలోక్య గురుం వా గురుమేవ వా యో గురుం యో గురుం భక్త్యాధత్తే సగురుర్ నగురుర్ గురుః. ఎవడైనా మన ఇంటికి రాగానే ఆ వచ్చేవాడు మన ఇంటికి వచ్చేవాడు అతిథి, వాడు మనకి పూజ్యుడు. భక్తితో వాడిని గౌరవించు, నీ దగ్గర వీలుంటే ఏదైనా వస్తువిచ్చి పూజించు. ఒకవేళ నీకు ఇవ్వడానికి ఏమీ లేకపోతే, నోరుందిగా మూగవాడివి కాకపోతే, అయ్యా మహానుభావులు మా ఊరు వచ్చారు లేక మా ఇంటికి వచ్చారు అని గౌరవించాలి. అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికేతేన ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవంబు. ఇందాకటి శ్లోకానికి శ్రీనాథుడు కాశీఖండంలో అంత అందంగా అనువాదం చేశాడు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మన ఇంటికి ఎవడైనా వస్తూ ఉంటే వాడిని చూచి అల్పుడైనా అధికుడైనా గురువా అగురువేవవా, గురు శబ్దానికి గొప్పవాడు, వాడు గొప్పవాడైనా సామాన్యుడైనా. ఏమో ఒక్కోసారి అందరూ పద్మాకర్ గారు లాంటి పండితులే వస్తారని చెప్పలేం కదా, ఒక్కొక్కడు పండితుడు కాని వాడు రావచ్చు. ఒక్కొక్కప్పుడు గురువు గారికి కారు నడపడానికి ఎవడన్నా రావచ్చు, లేదా గురువుగారి ప్రోగ్రాములన్నీ చక్కగా రికార్డు చేయడానికి ఎవరో మంచి కెమెరామన్ రావచ్చు. ఇలా గురువులు గురువులతో పాటు ఎవరైనా వస్తే వాడు గురువు అయినా గురువు కానివాడైనా అంటే గొప్పవాడైనా కాకపోయినా వాడిని పిలిచి వారి వారి అర్హతల్ని బట్టి గౌరవించాలి. అలా ఎవడు గౌరవించాడో ఆ గౌరవించిన వాడే గొప్పవాడు. అలా గౌరవించకపోతే వాడు ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కదట. అది గొప్పవాడు అంటే పెద్ద శరీరం ఉంటే గొప్పవాడా, డబ్బు ఉంటే గొప్పవాడా కాదు, అతిథిని గౌరవించిన వాడు గొప్పవాడు. ఇంతకీ ఈ శ్లోకానికి అంతరార్థం ఏమిటంటే, అతిథి ఎవడైనా వాడు రాగానే వాడిని నువ్వు గౌరవించావంటే అప్పుడు నువ్వు గొప్పవాడివి, లేకపోతే నువ్వు గొప్పవాడివి కాదు. సగురు నగురు గురువు. ఇప్పుడు మీ ఊళ్ళో వాళ్ళని ఎందుకు పొగుడుతున్నాం, పదే పదే ఉపన్యాసాల్లో ఎన్నిసార్లు చెప్పుకుంటాను నేను, పురాణాల్లో ఎందుకు చెప్పానో తెలుసా, మీ ఊళ్ళో ఒక నియమం ఉంది, మీ ఊళ్ళోకి వచ్చాక ఆ వచ్చిన వ్యక్తిని తప్పక గౌరవించి వీలుంటే భోజనం పెట్టి ఆదరించి పంపిస్తారు, కుదరకపోతే ఓ దండం పెట్టి పంపిస్తారు, తిట్టి మాత్రం ఎవరిని పంపించరు. అదన్నమాట గౌరవం అంటే. ఆ గౌరవించిన వాడు గొప్పవాడని చెప్పాడు. ఏమైనా గుర్తుపెట్టుకోండి, అతిథి కడు అల్పుడైనా అత్యధికుడైనా, అతిథి అల్పుడైనా చాలా గొప్పవాడైనా, ఇంటికే తెంప ప్రియమందు నెవ్వడేని, ఇంటికి రాగానే ఎవడు గౌరవం ఎవడు సంతోషిస్తున్నాడో అలా సంతోషించేవాడు గొప్పవాడు. వాని గౌరవం అది గౌరవంబు కాని, అటువంటి వాడు గొప్పవాడు అని అర్థం. అంత మాత్రం చేత గొప్పవాడవుతాడు కానీ నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయండి, నేను మంచి పదవిలో ఉన్నానండి, లేకపోతే నా అంత జమీందారు లేడండి, నేను పండితుండండి అన్నంత మాత్రం చేత వాడు గొప్పవాడు కాడు. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చెబుతున్న గొప్ప మాట. ఇప్పుడు నేను ఎందుకు చాలా చోట్ల అమెరికా వెళ్ళినా కూడా ఈ విషయం చెప్పేవాడిని అంటే, మంథని వెళ్ళాను ఈ మధ్యన, అక్కడ భాగవతం చెప్పాను, లేకపోతే మళ్ళీ రేపు కాశీఖండం చెబుతున్నాను, ఇంకో చోట ఇంకోటి చెబుతున్నానని పదే పదే మీ ఊరి గురించి ఎందుకు పోయడేవాడిని అంటే, ఈ ఊళ్ళో వాళ్ళకి ఒక నియమం ఉంది, అతిథి రాగానే వాడిని గౌరవిస్తారు, అలా గౌరవించిన వాళ్ళంతా గొప్పవాళ్ళని శాస్త్రం చెబుతోంది, కాబట్టి ఆ ఊరే గొప్ప ఊరు అనమాట. మనుషులే కదా అందరూ, ఆ ఊరే గొప్పది. ఈ సంస్కారం అందరూ అలవాటు చేసుకోవాలి. ఊళ్ళో ఎప్పుడు కూడా మీ ఊళ్ళో ద్వేషించడం నేను ఎరగను. మీ ఊళ్ళో నన్ను కానీ ఇంకొకరిని కానీ ఆఖరికి మీ సామాన్యుడు కూడా ద్వేషించడం అనేది లేదు, మీ చరిత్రలో లేదు, ఇలాగే ఉండాలి. మళ్ళీ ఈ ఊర్లో ఏదో కొత్త శాలిటీ వచ్చి దీన్ని కల్తీ చేయకుండా ఉండుగాక అని మాత్రం నేను దీవిస్తున్నాను. పాత శాలిటీలు ఇంతవరకు ఉన్న శాలిటీల్లో కల్తీ లేదు. వీళ్ళలో ఉంటే ఉన్నది ఒకటి పంచదార కల్తీ అని ఒకటి ఉందిలేండి మామిడికాయల్లో, అది చాలా రుచిగా ఉంటుంది. అలాంటి పంచదార కల్తీ లాంటి వాడు తప్ప పొరపాటును కూడా గొప్పవాళ్ళని సామాన్యుల్ని ఎవరిని కూడా ద్వేషించకుండా సమానంగా గౌరవిస్తారు. పండితులకు ఇచ్చే గౌరవం పండితులది, పామరులకు ఇచ్చేది పామరులది, మొత్తం మీద ఎవరిని ద్వేషించరు. ఇలాంటి ఈ ఉద్యమం ఇక్కడ నుంచి యావత్ భారతదేశం తద్వారా ప్రపంచానికి వ్యాపించి తద్వారా పురాణాలు ఉపనిషత్తులు వేదాలలో ఉన్నటువంటి ఒక అపూర్వమైన మర్యాద మళ్ళీ వచ్చి ఈ భూమండలం వేదకాలం నాటి మనుషులతో నిండిపోవాలి. వింధ్యపర్వతం బాగా జ్ఞాని గనక, శృతి స్మృతి పురాణాలు ఎరిగిన వాడు గనక, ఈ వచ్చిన వాడు పైగా నారదుడు, అందుకని టక్కన ఏం చేశాడు, జంగమ రూపం ధరించాడు. స్థావరము జంగమము అని రెండు రూపాలు ఉంటాయి పర్వతాలకి నదులకి. స్థావరం అంటే ఏమిటి, కదలకుండా ఉండేది అచరము అన్నమాట. కొండలున్నాయి, కొండలు అంటే రాళ్లతో గుట్టలతో చెట్లతో ఉంటుంది, అది కదలదు కదా ఒక చోట నుంచి ఒక చోటకి, దానికి ఏమని పేరు, స్థావరము అని పేరు. మనం ఎవరం, జంగములం అంటే కదిలేవాళ్ళం, ఓ చోట నుంచి ఓ చోటకి కదలకుండా ఇక్కడే కూర్చుంటే డేంజర్ కాదు. ఏదో జగదేవీరుడి కథలో సినిమాలోగా నీళ్లు తల్లగానే రాయి అయిపోయాడు అనుకోండి, ఇబ్బంది. అలా కాకుండా ఒక చోట నుంచి చోటికి వెళ్ళగలం, మాట్లాడగలం, తినగలం, అన్ని పనులు చేయగలం. అలా కదిలే రూపాన్ని జంగమము అంటారు. కదలకుండా ఉంటే స్థావరం, మానవులు జంగమాలు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇది స్థావరం, కదలదు. కొండ అలా కాదు, రెండు రూపాలు ఉంటాయి, స్థావరం జంగమం రెండు ఉంటాయి. అనగా కొండ కొండ కింద అలాగే ఉంటుంది, చెట్లతో నదులతో ఫలాలతో బండరాళ్లతో. కానీ కావాలనుకుంటే మనలాగా రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు కలిగిన ఒక మనిషి రూపం ధరించి కదిలి వెళ్ళగలదు, అది జంగమ రూపం. అందుకే కొండలు నదులు గొప్పవి అన్నారు, వాటికి రెండు రూపాలు ఉన్నాయి కనుక. నదులు కూడా అంతే, అవి నది కింద ప్రవహిస్తాయి, మన కోసం అవసరమైతే అందంగా అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది. గంగామాత, గోదావరి మాత, కృష్ణామాత అంటే ఒక స్త్రీ రూపంలో దేవతగా దర్శనమిస్తాయి, నీరు రూపంలో ప్రవహిస్తాయి. అందువల్ల వింధ్యపర్వతం కొండ కొండ కిందే ఉండగా మళ్ళీ ఒక మహారాజ వేషం ధరించి, ఆభరణాలు ధరించి, కిరీటం పెట్టుకుని, కంకణాలు వేసుకుని, వడ్డాణం పెట్టుకుని ఒక అందమైన రూపంతో వచ్చాడు, పురుషాకారంతో నడుచుకుంటూ టీవీగా నారదుని దగ్గరికి వచ్చి నారదునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పెద్దలకి కాళ్ళకే దండం పెట్టాలని. మామూలుగా అయితే సాధారణంగా ఎవరినైనా విషయాలంటే హాయ్ ఏమో చెయ్యెత్తుతారు, ఒట్టి చేత్తో దండం పెట్టకూడదు, కుంటేడైతే తప్ప. రెండు చేతులు ఉన్నందుకు ఇలా నమస్కరించాలి. అందులో పౌరాణికులకి గురువులకి ఇలాంటి మహాత్ములకి పాదాల దగ్గర పెట్టాలి దండం, పాదాలు అంటే అంటపోయినా అక్కడే నమస్కరించాలి. అందుకే వింధ్యపర్వతము రెండు చేతులు వ్యత్యయంగా చేసి నమస్కరించాడు. మళ్ళీ అక్కడ కూడా నమస్కారంలో ఏమిటి భేదం అంటే కాళ్ళు ఎదురుగుండా ఉన్నాయి, రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరించకూడదు, చేతులు తిప్పాలి, ఎడమ చెయ్యి కిందకు ఉండాలి, కుడి చెయ్యి పైకి రావాలి, ఎడమ చేతి మీదకి కుడి చెయ్యి చేర్చి అప్పుడు పాదాలు ఎందుకు అంటుకోవాలంటే నీకు ఎదురుగుండా ఉన్నవాడు నీకు వ్యతిరేక దిశలో ఉంటాడు, అందువల్ల నువ్వు నీ ఎడం చేత్తో ఎడం కాలుని కుడి చేత్తో కుడికాలు పట్టుకోవాలి, అందుకని చెయ్యమే చెయ్యి పెట్టి దీన్ని వ్యత్యయము చేయుట అంటారు. అలా చెయ్యి మీదకి చెయ్యి చేర్చి అది కూడా ఎడం చెయ్యి కిందకి కుడి చెయ్యి పైకి ఉంచి అప్పుడు ఎదురుగుండా ఉన్న గురువులకి నమస్కారం చెయ్యాలి. అలా భక్తి శ్రద్ధలతో నారదునికి నమస్కరించాడు. అతిథి కాల సమాగతున్ ఘనబుభుక్షార్తున్ పతిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర సేద బిందూకరాన్వితు అజ్ఞాత కులాభిదానుగని. మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు వాడి కులం ఏమిటో శీలమేమిటో అడగకుండా, మా ఊరు వచ్చావు నువ్వెవరమైనా మా అతిథివి, నీ కులం మర్యాద నాకు అక్కరలేదు అని ఎంత చెమటతో ఉన్నా, లేక జుగుప్సగా ఉన్నా, లేదా అందంగా అలంకరించుకునున్నా అతన్ని గౌరవించి నమస్కరించి అన్నం పెట్టి పూజిస్తే అది విష్ణు పూజతో సమానం. ఇలా పెద్దలు నాకు చెప్పారు, బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి అతిథిని గౌరవించమన్నాడు నారద మహర్షి. నా అదృష్టవశాత్తు బ్రహ్మానసు పుత్రుడివైన నువ్వు వచ్చావు, ఇంక నీలాంటి అతిథి వచ్చాడంటే అంతకంటే కావలసిందేముంది, ఇదిగో నా నది ఇది నర్మదా నది అంటే నా కొండ చుట్టూ ప్రవహిస్తోంది కాబట్టి నా సొంత నది, ఈ నదీ జలాలతో పరమ పవిత్రమైన భాగవత పాదాలు నీవి కడుగుతున్నాను అని నీళ్లతో కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఒక గురువు గారి కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఆ వెంటనే ఏమనుకున్నాడు, ధన్యోస్మి అహం, నేను ధన్యుణ్ణయ్యాను, శ్రీ మహావిష్ణువు పాదాల నుండి గంగ పుట్టింది, ఆ విష్ణువు గురువు రూపంలో తిరుగుతూ ఉంటాడు, అందుకే గురురు బ్రహ్మ గురురు విష్ణువు అన్నారు, నువ్వు నా ఎదురుగుండా కనపడుతున్న విష్ణువి, నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు గంగాజలం, ఈ జలం నా నెత్తి మీద పడ్డాయి, ఇప్పుడు నేను ధన్యాత్ముణ్ణయ్యాను, ఎందుకని ఓ పక్కన నర్మద మరో పక్కన నీ పాదజలం అనే గంగాజలం, వీటితో ఇక నా జీవితం పరమ పవిత్రమైపోయింది, కొండలలో నాంత కొండ గొప్ప కొండ మరొకటి ఉండదు, అంత గొప్ప అని అయ్యాను అని తన కొండ మీద ఉన్న ఒక బండరాయిని శుభ్రంగా తుడిచి ఆ రాయి తానేగా మరి ఆసనం ఇచ్చాడు, ఇదమిదం ఆసనం అన్నాడు. ఆసనం ఇచ్చి కూర్చున్నాక పళ్ళు పువ్వులు చేతిలో పెట్టాడు, క్రమంగా ఇలా మర్యాద అయ్యాక కబుర్లు మొదలెట్టాడు పక్కన కూర్చుని. ఈ కబుర్లు మొదలెట్టడంతో వస్తాయి లేని గొడవలు, అందుకే వ్యర్థ ప్రసంగం చేయకూడదు, కూర్చున్నాక ఇంకేదైనా మాట్లాడుకోవడం అని అక్కయ్యా ఈ మధ్యన కనపట్టలేదు, ఏం చేస్తున్నావు? ఈ అక్కయ్య దగ్గర నుంచి దిక్కుమాలిన దాని దగ్గరికి భయంకరమైన కబుర్లోకి వెళ్ళిపోయి, వాడు పాపాత్ముట్ట, వీడు ఇంకో ముఠాకోరుట, వీడు నీచుట్ట. కొన్ని దరిద్ర ఛానల్స్ ఉంటాయి, చూసారో లేదో మీరు, ఎప్పుడు చూసినా స్వామీజీని గురించి తిట్టడమే వాళ్ళ పని. వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక్క నాయకుడు ఒక మొనగాడి నాడికి పుట్టి ఆ దరిద్రుల ఛానల్ని మళ్ళీ కనబడకుండా చేసి పారేశాడు. అందుకే భగవంతుడు అలాంటి వాళ్ళని సృష్టిస్తాడు ఎప్పుడు కూడా. మహానుభావులు జోలికి వచ్చారా, వాళ్ళకి భగవంతుడు ఉన్నాడండి, లేడంటారా? చెప్పండి, స్వామీజీని దేవుళ్ళని తిట్టేస్తూ ఉంటూ, గురువులు తిడుతూ ఉంటే అప్పుడు ఆ భగవంతుడు విష్ణుమూర్తి ఓ నాయకుడి రూపంలో వచ్చి, ఒరే తిట్టేవు కదరా స్వామీజీని, ఇది నీ పని అయిపోయింది అని అంటాడు. ఇది లోకంలో ఎక్కడైనా మనం చూస్తున్నాం. ఈయన అందుకే మొదట్లో భక్తిగా ఉన్నాడు, క్రమక్రమంగా ఏం చేశాడు, మహాత్మా నారద మహర్షి మీ గురించి నేనేం చెప్పాలి, మీరు పరమ పూజ్యులు, సమస్త లోకాలు తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రల వంకతో తిరుగుతూ ఉంటారు, ఓహో తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి సకల దిక్కులు తిరిగారు, ఇవి కాకుండా భూలోక, భువర్లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భవనాలన్నీ తిరిగి 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 మీ పాదాలతో లోకాలని పవిత్రం చేస్తూ, మీరు పవిత్రులవుతూ మీలాంటి వారి పాదాలతో మమ్మల్ని పవిత్రులు చేస్తూ తిరుగుతున్నారు. మీరు తిరగని క్షేత్రాలు ఉన్నాయా? అందులో భూమండలంలో కూడా ఎన్నో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శాక్తేయ క్షేత్రాలు, గాణాపత్య క్షేత్రాలు, ఇవన్నీ చూసి చూస్తున్నారు. ఇన్ని కొండలు తిరిగారు, నదులు తిరిగారు, ఎక్కడైనా నాలాంటి గొప్ప కొండ మీరు ఒక్కటైనా చూశారా? ఇక్కడ మొదలైంది, ఇన్ని కొండలు తిరిగారుగా, నాలాంటి గొప్పడు ఎక్కడ తిగలేనంటారా మీకు? ఎందుకంటే ఎంత ఎత్తైన కొండను నేను, ఎంత వైశాల్యం ఉంది నాకు, నా కొండ చుట్టూ తా నర్మద వంటి నదులు ప్రవహిస్తున్నాయి, గొప్ప పూల చెట్లు ఉన్నాయి, ఫలవృక్షాలు ఉన్నాయి, ఇక్కడ బాణలింగాలు పుడతాయి, ఎన్నెన్నో లింగాలు, జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి. ఎంత ఎందుకు మహిమలో, శరీరంలో, పవిత్రతలో, అతిథుల్ని గౌరవించడంలో నన్ను మించిన కొండ మరొకడు ఎక్కడన్నా ఉన్నాడా అని మీసం వేలేశాడు. చూశారు కదా, ఇప్పుడు నారదుడు విన్నాడు, కాసేపు ఆపుతాడేమో చూస్తుంటే, మాట్లాడరా నారద మహర్షి, మీరు చూశారు కదా స్వర్గంలో ఉందా, వైకుంఠంలో ఉందా, అసలు ఏడు కొండలు గొప్పవా, మేరు పర్వతం గొప్పదా, శ్రీశైలం పర్వతం గొప్పదా, యాదగిరి గొప్పదా, అబ్బే ఇవన్నీ వ్యర్థం, నా కాలితో ఒక్క తన్ను తనితే ఈ కొండలని డాంబరి పగిలిపోవటండి, నేను పండితుణ్ణి, జ్ఞానిని, గొప్ప కొండని, మహామహిమ కలిగిన వాణ్ణి. విన్నాడు 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 నారదుడు, రెండు పనులు చేయకూడదు, ఆత్మస్థుతి, పరనింద. ఈయన ముందు తను పొగుడుకున్నాడు, తర్వాత ఏమన్నాడు, తక్కిన కొండలన్నీ పనికిమాలిన కొండలు, వాటిని తన్ని వదల పారేస్తానన్నాడు. విని విని విసిగిపోయి, ప్రస్తావంగా నేను గొప్పవాణ్ణని మొదలుపెట్టి, ఇక నేను మాత్రమే గొప్పవాణ్ణి, ఇక తక్కిన వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళని తిట్టుకుంటున్న ఈ వింధ్య పర్వతానికి ఒక్క మొట్టికే కొట్టాలనుకున్నాడే. నారదుడు చాలా తెలివైన వాడు, డైరెక్ట్గా యుద్ధం చేయడు ఎవరితోటి, శ్రీ మహావిష్ణువు లాంటి వాడైనా, విష్ణుమూర్తి చూశారో లేదో, పేరు ఎత్తరేవండి, కానీ ఎవడ తగలారో అది తగులుతుంది. అలాంటి వాడు విష్ణు అంటే, దీనికి ఒక టెక్నిక్ చెప్తాను మీకు. కలియుగంలోనే మీరు చూశారు కదా, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటి బుద్ధావతారం. గాంధార దేశం అంతా బౌద్ధం ఒకప్పుడు వ్యాపించింది. గాంధారం అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనమాట, కాందహార్ అంటాం కదా, కాందహార్ అంటే దాని అసలు పేరు గాంధార దేశం, శకుని అక్కడి వాడే. అక్కడున్న బుద్ధ విగ్రహాలని తాలిబన్లు ఫిరంగులు పెట్టి కొట్టేశారు దారుణంగా, అంతంత విగ్రహాలు చివరిగా పగలకుండా కొన్ని పెచ్చులు ఊడే కొన్ని చోట్ల అయితే. అప్పటికీ మన వాళ్ళు అన్నారు అప్పట్లో, ఒరే దుర్మార్గుడా, అవి పగల కొట్టకరా బాబు, మేము తీసుకొస్తాంరా అని పాపం వాజ్పేయి లాంటి వాళ్ళు నచ్చ చెప్పినా వినలేదు. వాళ్ళు బుద్ధ విగ్రహాలు పగల కొట్టారు. ఎప్పుడు? కరెక్ట్గా జూన్లోనో జూలైలోనో మొదలెట్టారు వాళ్ళు, ఎవరి మాట వినకుండా. ఇది జరిగింది, రెండు నెలలు జరగలేదు, సెప్టెంబర్ నెల వచ్చింది. ఈ పాపాత్ముల బుద్ధి ఏమైంది, అమెరికా మీద పడింది. విష్ణుమూర్తి విగ్రహాలు పగలగొట్టారు, విష్ణు వీడ జోలికి వెళ్లకుండా ఏం చేశాడు, అమెరికా జోలికి వెళ్ళేలా చేశాడు. దామని వెంటనే వాళ్ళకి మండింది, చితకొట్టి పారేశారు. తాలిబన్ల పరిపాలన పోయింది, ఆఫ్ఘనిస్తాన్లో తుడిచేశారు వాళ్ళని పట్టాడు. చూశారు కదా, అందులో వాళ్ళ నాయకుడు చచ్చిపోతే శవం ఎక్కడుందో తెలియకుండా సముద్రంలో రాయి కట్టి పారేశారు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక స్థాయి దాటి పాపం చేస్తే శ్రీ మహావిష్ణువు అన్ని వేళలా తాను స్వయంగా రాడు. ఎవరి చేత కొట్టించాలో వాళ్ళ చేత కొట్టిస్తాడు. ఇప్పుడు ఇతడు రెచ్చిపోయాడు, పొగిడేసుకుంటున్నాడు, పక్కవాళ్ళు దుర్మార్గులు అంటున్నాడు, దాంతో వింధ్యపర్వతం గర్వం అణచాలి. అణచడానికి నారదుడు డైరెక్ట్గా రంగంలోకి దిగడు కదా, అందుకని విని 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 ఏమన్నాడు, హఠాత్తుగా లేచి, నాయన వింధ్యపర్వతం నిన్ను నువ్వు తెగ పొగుడుకుంటున్నావు, నన్నేమో సాక్ష్యం అడుగుతున్నావు, నాకంటే గొప్ప కొండ ఉందా లేదా చెప్పమని అడుగుతున్నావు, ఏం చెప్పమంటావయ్యా, నేను మొత్తం భూమండలం అంతా తెగ తిరిగాను, యాత్రల వంకతో శ్రీశైలానికి వెళ్ళాను, వెంకటాచలానికి వెళ్ళాను, స్వర్ణపర్వతానికి వెళ్ళాను, అన్ని కొండలు తిరిగాను, మేరుపర్వతం దగ్గరికి వెళ్ళాను. మేరుపర్వతం ఏమంటున్నాడో తెలుసా, ఇక్కడికి వచ్చే ముందు నేను చాలా గొప్ప కొండని, నా చుట్టూత సూర్యుడు తిరుగుతాడు, నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా మేరుపర్వతం చుట్టూనే తిరుగుతాయి సూర్యాది నవగ్రహాలు కూడా. అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో మేరుం ప్రదక్షిణీం కుర్వాణం అని చెబుతాం. మేరు చుట్టూ తిరుగుతున్నటువంటి సూర్యగ్రహ ఇహ ఆగచ్చ, ఓ సూర్యగ్రహమా ఇహ ఇక్కడికి ఆగచ్చ, వచ్చి ఇదిగో ఇక్కడ ఆహ్వానం చేస్తున్నాం కూర్చో అంటున్నాం. సూర్యుడు మొదలుకొని నవగ్రహాలు నా చుట్టూనే తిరుగుతున్నాయి, కాబట్టి నా అంత గొప్ప కొండ లేదు, నేనే నిజమైన పర్వతాన్ని అని మేరు పర్వతం తనను తాను పొగుడుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే నువ్వు పొగుడుకుంటున్నావు. ఈ రకంగా మీ ఇద్దరు ఒకరినొకరు తెగర పొగుడుకుంటున్నారు. కానీ మీకంటే గొప్ప కొండలు ఇంకా ఉన్నాయి. శ్రీశైలం దగ్గరికి వెళ్ళాను, ఆ పర్వతం తనను తాను పొగుడుకోలేదు. క్రౌంచ పర్వతం తనను తాను పొగుడుకోలేదు. స్వర్ణపర్వతం తనను తాను పొగుడుకోలేదు. సఖ్యపర్వతం అది ఆత్మస్థుతి చేసుకోలేదు. ఇలా అనేక దివ్య పర్వతములన్నీ కూడా దగ్గరికి వెళ్ళినా స్తుతించేయి, నన్ను గౌరవించేయి, కానీ మేమే గొప్ప అని చెప్పుకున్నవి లేవు, ఇతరులను తిట్టిన కొండలు లేవు. నీవు మేరువు మాత్రం ఆత్మస్థుతి చేస్తున్నారు. పైగా నువ్వు ఇంకో అడుగు ఎక్కువేసి పరనింద కూడా చేస్తున్నావు, నన్నేమో సాక్ష్యం అడుగుతున్నావు. ఇప్పుడు నేనేం చెప్పగలను, నీ మహిమ నువ్వెరుగుదివి, తన మహిమ తానెరుగును మేరు. మీలాంటి గొప్పవాళ్ళ మధ్యలో అడుగు పెడితే మేము నలిగిపోతాం. మరి మేమెందుకు మధ్యలో లేనిపోను గొడవ, మాకెందుకు వచ్చింది నీ గొడవ అంతా. కాబట్టి మేం పొరపాటు కూడా మీ మధ్యలో అడుగు పెట్టాం. ఎవరి మహిమ ఏమిటో ఎవరికి తెలుసు, వారికే తెలియాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పదే పదే మిమ్మల్ని మీరు మాత్రమే పొగుడుకొని తక్కిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటే అది భగవదవచారం, భాగవత అపచారం కూడా అవుతుంది. భగవత అపచారానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ భాగవత అపచారానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను చెబుతున్నాను చాలామందికి, ధైర్యంగా చెబుతున్నాను. పైగా ఎప్పుడూ కూడా మహాత్ముల్ని మీరు స్వయముగా చూడకుండా మీరు నాస్తికులనో లేకపోతే ఇంకేదో డబ్బుల కోసమనో వాళ్ళ మీద లేనిపోని కథలు ప్రసారం చెయ్యకండి. చేస్తే ఇవాళ బాగున్నట్టు ఉంటుంది, మొదట బాగుపడతారు, తర్వాత పాడైపోతారు. మహాత్ములు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అండి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి మనం వీలుంటే ప్రచారం చెయ్యాలి లేదా మాట్లాడుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని పనికి మాలిన వాళ్ళు నీచులను తిడితే నువ్వేం చూసొచ్చావు. ఇవాళ నీ దగ్గర కెమెరా ఉంది కదా అని ట్రిక్ చూపించేసి వాడు దుర్మార్గుడు అనేస్తే ఆ ఉసిరి ఏమవుతుంది, భాగవతాపచారం సర్వనాశనం చేసేస్తుంది. ఎవరినైనా సరే మీరందరూ ధైర్యంగా చెప్పండి, భయపడకండి, దేనికి భయపడకండి. ఇప్పుడు ఎలాగో అందరూ పట్టించుకోవట్లేదు, కంచిస్వామిని గురించి జైల్లో పెట్టారు, పెడితే ఆయనకి ఇంకా ఎక్కువ పాద పూజ చేసేది, తొడను వదిలేడా. ఇంకో స్వామీజీకి ఎక్కడో అవమానం జరిగింది, వెంటనే తీసుకెళ్లి పాలతో అభిషేకం చేసి తీసుకొస్తున్నారు. ఈ మధ్యన మన హైందవ సమాజంలో చైతన్యం బాగా వచ్చింది. ఎవరైనా ఒక స్వామీజీకి అవమానం జరిగితే పూర్వంలాగా అవి పట్టించుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అభిషేకించి పూజిస్తున్నారు. మీ మందరి వాళ్ళే ఇలాంటి గొప్ప పనులు చేయగలరు నా నమ్మకం. మీతో లోకానికి వ్యాపింపజేయండి. ఎక్కడైనా మన ధర్మానికి మన పీఠాధిపతులకు అపచారం జరిగితే మనందరం కలిసికట్టుగా వెడదాం, వాళ్ళకు ఉపచారం చేద్దాం, తద్వారా మన ఆర్ష ధర్మాన్ని నిలబెట్టాలి, లేకపోతే ప్రమాదం అది. కాబట్టి నాయన మీరు భాగవత అపచారం చేయకండి అని నారదుడు వింధ్యపర్వతానికి నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎవరిని పొగడల తిట్టలేదు. నువ్వేమో నిన్ను పొగుడుకుంటున్నావు, ఆయన తన పొగుడుకుంటున్నాడు, ఏమో ఎవరు గొప్పవాడు నాకేం తెలుసు అన్నాడు. అంటే వెయ్యవలసింది మాత్రం వేసేశాడు బాగా, ఓ నాటు నాటాడు, ఓ మట్టికే మొట్టాడు. పాపం వింధ్యపర్వతం తనను తాను తెగ పొగుడుకుని తనకు అనుగుణమైన సమాధానం వస్తుందేమో అనుకున్నాడు నారదుడి దగ్గర నుంచి. అవును ఆయన నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు పొగుడతాడేమో అని. అలా ఎందుకు పొగుడతారు, మా పొట్టి వాడడం అంత తేలిగ్గా బయటపడతామా, మనస్సులో ఉన్నా. ఆయన పొగడలేదు సరికదా, మేరుపర్వతం కూడా తనను తాను పొగుడుకుంటోందని ఇంకో మాట అంటించి వెళ్ళాడు, నిప్పు పెట్టి వెళ్ళాడు. దాంతో విద్భుత ముని ఆడినట్టి ఆ పలుకు వినియే, దేవముని పలికిన పలుకు చెవులో పడ్డాయి. పళ్ళు పటపట కొరికాడు వింజవ్రతం. ఏమిటేమిటి, ఇంతకాలం నేను మాత్రమే గొప్పవాణ్ణి అనుకునేవాణ్ణి, ఇప్పుడు నాకు పోటీ వచ్చిందనమాట. ఏమి, మేరుపర్వతం కూడా తాను గొప్పవాణ్ణి అంటాడా? అసలు మేరుపర్వతం గొప్పతనం ఏముంది? వాడు ఏమన్నా చదువుకున్నాడా? వాడికి ఏమైనా జ్ఞానం ఉన్నదా? ఎటుచ్చెటు పోయినా వాడికి ఒక అదృష్టం ఉంది, వాడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి, అందుకే అందరూ వాడిని పొగుడుతున్నారు. నవగ్రహాల వల్ల అతనికి పేరు వచ్చింది తప్ప అతనికి స్వతసిద్ధమైన మహిమంటూ ఏముంది? కానీ నేను అలాగాదే, నేను స్వతసిద్ధంగా మంచి బలవంతుడిని, సాముగిరిడీలు చేసిన వాడిని, పెద్ద శరీరం ఉన్నవాడిని, డబ్బు ఉన్నవాడిని, అయినా ప్రజలు నన్ను పొగడ్డంలా, వాడిని పొగిడినట్టు. దీనికి ఒకటే కారణం, వాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొప్పతనం గ్రహాలు తిరగడం. ఆ గ్రహాలు గనక వాడి చుట్టూ తిరగకుండా తిప్పామా, ఆపామా, ఇక మనకి పేరు వచ్చేస్తుంది. కానీ గ్రహాలని అక్కడ తిరగకుండా ఆపడం ఎలాగా? గోదావరి పల్లానికి ప్రవహిస్తూ బంగాళాఖాతంలో గడుతుందని కూడా దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మనం పోతాం. కొండ చుట్టూ నవగ్రహాలు తిరగకుండా చేయడం నా వల్ల కాదు. పోనీ బతిమాలితే సూర్యుడు వంటి వాడిని, ఓ సూర్యుడా లేక శని ఇంకో చంద్రుడా, మీరంతా వాణ్ణి విడిచిపెట్టి నా చుట్టూ తిరగండి అని చెబుదామనుకున్నా బ్రహ్మదేవుడి ఆజ్ఞని వీళ్ళు ఉల్లంఘించరు. పైగా మేరుపర్వతం తిరగడానికి వీరుగా అక్కడుంది, నేను అలా అడ్డంగా ఉన్నాను, తిరగడానికి అవకాశం ఉంది అంటే కొండ ఈ గ్రహాలు తిరగడం ద్వారా పగలు రాత్రి ఏర్పడడానికి వీలైన కొండ కాదు, ఆ కొండ మాత్రమే వీలైన కొండ. ఇప్పుడు గ్రహగతుల్ని మార్చలేం, అక్కడికి వెళ్లకుండా ఆపలేం, కానీ కీర్తి తెచ్చుకోవాలి, ఏం చెయ్యాలి? ఒక ఆలోచన వచ్చిందనుకున్నాడు వీడు. పగలు రాత్రి ఎందుకు వస్తున్నాయి అసలు అంటే మేరువు చుట్టూ సూర్యుడు తిరగడం వల్ల. సూర్యుడు మేరువు చుట్టూ తిరిగితే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పగలు, అవతల వైపు చీకటి. ఉదాహరణకు సూర్యుడు మేరువుకి దక్షిణం వైపు వచ్చాడు అనుకోండి, అప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పగలు వస్తుంది, అటు వెడితే అటువైపు వాళ్ళకి పగలు వస్తుంది. అందుకే మనందరం రోజు సంకల్పంలో మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటున్నాం, పాశ్చాత్య దేశాల వాళ్ళు మేరోహ ఉత్తర దిగ్భాగే అని చెప్పుకోవాలి. మొత్తం మీద మేరుపర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఒకవైపుకి మేరు వైపుకి వస్తే అయినా ఒకవైపు చీకటి అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్ పాశ్చాత్య దేశాల వాళ్ళకి చీకటి, ఇక్కడ పగలు, మళ్ళీ ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలవుతుంది. ఈ విధంగా పగలు రాత్రి కాలభేదానికి మేరువు చుట్టూ సూర్యుడు తిరగడమే. ఈ సూర్యుడిని తిరగకుండా చేయగలాలి, చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. పూర్వం మాకు రెక్కలుండేవి, రెక్కలున్న మేము హాయిగా ఎగిరేవాళ్ళం పక్షుల్లాగా. పూర్వం కృతయుగే తాత పర్వతాహ పక్షిణో భవన్, పూర్వం కృతయుగంలో పర్వతములు పక్షములు కలిగినవి, రెక్కలుండేవాటి. పక్షి అని ఎందుకన్నామంటే దానికి రెక్క ఉంది కనుక, పర్వతాలు కూడా అలాగే రెక్కలతో హాయిగా ఎగిరేవి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పర్వతాలకు రెక్కలు ఉండడంతో ఆకాశంలో రివ్వున ఎగిరి హఠాత్తుగా ఎక్కడో చోట ఆగిపోయేవి, ఆగి కింద వాలేవి. ఇప్పుడు మీరు ఎక్కడో బిల్డింగ్లో కూర్చుని ఉపన్యాసం వింటున్నారు, డామ్మని కొండొచ్చి పైన వెళ్తే ఏమవుతాం, బిల్డింగ్ కూలిపోయి అందరూ కింద పచ్చడైపోయేవారు. లేదా ఆరు బయట కూర్చుని ఎవరో మీటింగ్ పెట్టుకున్నారు, పాపం పాత ఓల్డ్ ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్ వాళ్ళందరూ కూడా 1965 బ్యాచ్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు అనుకుందాం బయట. ఈ పర్వతాలకు రెక్కలు ఉండొచ్చి దాని మీద డామ్మని వాళ్తే వీళ్ళు ఏమైపోతారు కింద? కారప్పొడి, గ్రైండర్లో వేసిన చట్నీ, ఇడ్లీలోకి చేసిన అల్లం చట్నీ, లేదా గోంగూర పచ్చడి, దిక్పాల దెబ్బగాయ పచ్చడి, దెబ్బగాయ పచ్చడి అయిపోయేవారు. ఇలాగా పర్వతాలు ఎగరడమే కాకుండా టక్కున ఎక్కడో చోట వాలేవి, ఆ వాలితే కింద ఉన్న వాళ్ళు చచ్చిపోవడం మొదలుపెట్టారు. దాంతో ప్రజలంతా ఆగ్రహించారు, భయపడ్డారు, ఆక్రోశించారు, బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు, రక్షించండి బాబోయ్, ఈ పర్వతాలు రెక్కలతో ఉండడం వల్ల మాకు ప్రమాదం వచ్చి ఇబ్బంది పడుతున్నాం, హఠాత్తుగా మా మీద పడుతున్నాయి ఇవి, మేము పచ్చడి పచ్చడైపోతున్నాం, కాపాడమని వరపెట్టారు. అప్పుడు పర్వతాల మాటలు విన్నాడు ఇంద్రుడు. ఓహో, ఈ పర్వతాలు అహంకరించాయి, ప్రజల్ని చంపుతున్నాయి, ప్రజలేమో నా దగ్గరకు వచ్చి మొరపెట్టారు, ఆక్రోశించారు అనుకుని బ్రహ్మదేవుడు అనుజ్ఞ తీసుకుని తతక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్, వెంటనే వజ్రాయుధం పుచ్చుకుని ఇంద్రుడు పట 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 రెక్కలు నరుక్కుంటూ పోయాడు. పర్వతాల రెక్కలన్నీ నరికేశాడు. అప్పటి నుంచి పర్వతాలకు రెక్కలు పోయి భూమి మీద పడిపోయి భూమి మీద ఇరుక్కుపోయాయి అన్నమాట. ఒక్కడు మా కొలంబున సముద్రతి దూపినా, ఎవడో ఒకప్పుడు మా కులంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే అహంకారం లోకాన్ని నాశనం చేయటానికి ఉపయోగిస్తే ఇంద్రుడు ఆగ్రహించి పర్వతాల రెక్కలన్నీ నరికేశాడు. దాంతో మా రెక్కలు పోయాయి. మాకే కనుక అలా రెక్కలు పోకుండా ఉంటేనా, మా కులంలో ఎవరో కొంతమంది ఆకాశంలో ఎగరకుండా ఉండి ఉంటే, లేదా ప్రజల్ని చంపకుండా ఉండి ఉంటే ఇవాళ మాకు రెక్కలుండేవి. ఇంద్రుడు మా రెక్కలు నరికేవాడు కాదు. అప్పుడు నేనేం చేసేవాడిని, ఈ రెక్కలున్న శరీరంతో ఎగిరి వెళ్ళి ఆ మేరు పర్వతం నెత్తి మీద వాలి నా కాలితో ఒక్క తొక్కు తొక్కి పాతాళానికి ఎంటేసేవాడిని, వాడిని కసి తీర్చుకునేవాడిని. అడుసు లోపల తాటి పండది మినట్లు అంటాడు శ్రీనాథుడు. కానీ సంస్కృతంలో అలా అనలా, ఒక ఫలాన్ని నీళ్ళల్లోకి విసిరి తొక్కినట్టు తొక్కేస్తుని అన్నాడు. నిజం చెప్పాలంటే అడుసులో తాటి పండు అవడమే గొప్ప మంచి మాట. బురదలోకి కనుక తాటి పండుని బాగా తొక్కితే మంచి చెట్టు పైకి వస్తుంది. అసలు పల్లెటూళ్ళలో ఎప్పటికి కూడా తాటి పండు అలా తొక్కే పెట్టేస్తారు. బురదలో తాటి పండు కిందకి తొక్కి పారేసినట్టుగా కాలితో ఈ దుర్మార్గుడిని మేరు పర్వతాన్ని నా ఎడంకాలతో ఒక్క తొక్కి తొక్కి పాతాళానికి పంపేసేవాడిని. దాంతో వాడి పని అయిపోయేది. ఇక మళ్ళీ జీవితంలో వాడు పైకిరాడు. వాడిని సంహరించి నా పగ తీర్చుకునేవాడిని. కానీ దురదృష్టం, అలా ఎగిరి వాడిని తొక్కడానికి వీలు లేకుండా నాకు రెక్కలు లేవు. ఉంటే చేసేవాడు అనమాట. అందుకే భగవంతుడు ముందే దగ్గర కొట్టాడు రెక్కలు. వాడికి తెలియదా పరమాత్మకి ఎప్పుడు ఎవడికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మూర్ఖులకి పాపాత్ములకి కొన్ని ఇస్తే ప్రమాదం. పాపాత్ముడి చేతికి బాంబు ఇస్తే దిల్సుఖనగర్లో పెడతాడు. అదే మహాత్ముల చేతిలో ఉంటే అది ఉపయోగపడుతుంది. అందుకే ఈ వింజపర్వతానికి ముందే రెక్కలు పోయాయి అనమాట. ఏం చెయ్యాలి ఇప్పుడు, రెక్కలు లేవు, ఉంటే వాడిని నాశనం చేసేవాడిని ఎగిరి. ఒక్క పని చెయ్యొచ్చు, నేను రెక్కలతో పైకి ఎగరలేను గాని ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు శరీరం పెంచగలను, పైకి ఎదగగలిగే శక్తి ఉంది నాకు. ఇప్పుడు పని చేస్తాను, ఈ పొట్టిగా ఉన్న నా కొండ శిఖరాన్ని హుమ్మని పైకి పెంచేస్తాను. అలా పైకి పెంచితే ఏమిటి అంటే, సూర్యుడు నా దగ్గరికి రాగానే నా కొండ వాడిని ఆపేస్తుంది. సూర్యుడు రోజు వింజపర్వతం పై నుంచి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు వింజపర్వతం పైకి వెళ్ళాడు అనుకోండి, ఆ సూర్యుడు రథం దానికి కొట్టుకుని ఆగిపోతుంది. సూర్యుడు ఆగిపోతే ఇంకా మేరువు చుట్టూ తిరగడం ఉండదు. మేరువు చుట్టూ తిరగకపోతే పగలుండదు, రాత్రి ఉండదు. దాంతో మేరువు అహంకారం పోతుంది. అందరూ రోజు మేరువు చుట్టూ తిరుగుతున్నావు, మేరువు చుట్టూ తిరుగుతున్నావు అని సూర్యుడిని పొగట్టడం వల్ల, సూర్యుడు ఆయన చుట్టూ తిరగడం వల్ల ఆయనకు అంత పేరు వచ్చింది. అసలు సూర్యుడినే కదలకుండా చేసేసామంటే ఇంక రేపటి నుంచి ఎవరు మేరువుని తలుచుకోరు. దాంతోపాటు లోకాలు నాశనం అయిపోతే మేరువు నాశనం అయిపోతాడు. ఈ వంకతో లోకాలన్నిటినీ నాశనం చేసి కాలం అనేది లేకుండా చేసి నా పగ తీర్చుకుంటాను. నన్ను పొగడకుండా మేరువుని పొగుడుతారా ఈ జనమంతా, అసలు భూమినే లేకుండా చేస్తాను అనుకున్నాడు వాడు. చూసారా కొంతమంది లక్షణం, తనకి పెద్ద పేరు రావటం లేదు, పక్కవాడికి పేరు వస్తుందని తనకి పేరు రావట్లేదు కాబట్టి అసలు భూమి ఎందుకు లోకాలే లేకుండా పోవాలి. మనం ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మనకి పేరు రాకపోయినంత మాత్రం చేత ఊరు నాశనం అయిపోవాలని కోరుకుంటాడన్నా చిచ్చి మహాపాప. కానీ వీడు అలా కాదు, తాత్కాలిక ఉద్రేకంలో ప్రపంచమే నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మేరువుకి పేరు రాకూడదు, తద్వారా నాకు పేరు రావాలనుకుని రివ్వన శరీరాన్ని అలా పైకి పెంచేశాడు. పైకి వెళ్ళిపోయాడు యాక్ట్ ఆకాశం మీదకి. అప్పుడు జరిగింది ఓ తమాషా, ఆయన శరీరం పొడుగ్గా పెంచేశాడు. సూర్యభగవానుడు 7 గుర్రములు పుంచిన రథం మీద ఎక్కి బయలుదేరాడు. భక్తులంతా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏడు గుర్రములు పూంచిన రథం మీద ఎక్కి తిరిగి వస్తున్న సూర్యభగవానుడా, నీ కొరకు నమస్కారం, నిన్ను గురించి నమస్కరిస్తున్నాను. నువ్వు తీవ్రమైన కిరణములు కలిగిన వాడివి, చాలా గొప్పవాడివి, కశ్యప ప్రజాపతి పుత్రుడివి, తెల్ల తామరపు ఎప్పుడు ఆయన చేతిలో ఉంటుంది. అందుకే శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం, అటువంటి సూర్యుని గురించి నేను నమస్కరిస్తున్నాను అని జనం నమస్కరిస్తున్నారు. సూర్యుడు ఆ రథం మీద వచ్చాడు. రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయి, ఏడు ఏడు రంగుల్లో ఉంటాయి, చాలా గొప్ప అన్నమాట. ఈ గుర్రాలు మహావేగంగా వచ్చాయి. సారథి అనూరుడు అనేవాడు టక్ 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 రథం నడుపుతున్నాడు. ఆ అనూరుడికి మరో పేరు అరుణుడు అని కూడా. ఈయన అత్యద్భుత కథలండి, అసలు ఇది మామూలు కథ కాదు. పూర్వకాలంలో వినత కద్రువ అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. ఓసారి వీళ్ళిద్దరూ కలిసి సరదాగా సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్ర తీరంలో విహరిస్తూ ఉంటే అక్కడ తెల్లని గుర్రం కనపడింది. ఆ గుర్రం ఆపాదమస్తకం తెలిపి దాన్ని చూడగానే వినత చెల్లి కద్రువ, చూసావా ఆ గుర్రాన్ని ఎంత తెల్లగా ఉందో, మిసమిసలాడిపోతుంది అంది. ఈ కద్రువకు లక్షణం ఉంది, యతి అంటే ప్రతి అనే లక్షణం. కొంతమంది మీరు ఏం చెప్పినా అబ్బే అలా కాదంటాడు, అన్నిటికీ ముందు అలా కాదంటాడు, అలా కాదు అనడమే వాళ్ళ లక్షణం అన్నమాట. బూడిద గుమ్మడికాయ కూర, బూడిద గుమ్మడికాయ పచ్చడి చాలా బాగుంటుంది మంధనలో అన్నాను అనుకోండి, అబ్బే అక్కడ బాగుండదండి అంటారు కొంతమంది. లక్షణం ఏం చేస్తాం కర్మ, వాడు గాడిద గుమ్మడికాయ జమ్మవాడిది. అలాగ ఒక్కొక్కరికి ఎతింటే ప్రతి అనే లక్షణం, కద్రువది కూడా అదే లక్షణం. అందులో అక్కగారు ఏమన్నా అంటే చెల్లెలు గారు గ్యారంటీగా కాదనేవారట. ఆయ్ గుర్రం అంతా తెల్లగా ఉందంటావా, ఎక్కడుంది గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉందండి ఈవిడ. చచ్చ చెల్లి, నేను నీకంటే కొంచెం పెద్దదాన్ని, అయినా నాకు కళ్ళు కనపడుతున్నాయి కళ్ళదోడు లేకుండా, నువ్వు నాకంటే చిన్నదానివైనా నీకు సరిగ్గా కనపడటం లేదా, కేటరాక్ట్ ఏమైనా వచ్చిందా, గుర్రం అంతా తెల్లగానే ఉంది అంది వినత. ఇంకెక్కడి నుంచి ఇద్దరికి వాదోపవాదాలు. గుర్రం అంతా తెల్లగా ఉందంటుంది వినత, కాదు తోక మాత్రం నలుపుంటుంది చెల్లి. ఈ విధంగా ఇద్దరు అదంటే ఇది ఇదంటే అదని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ వాదోపవాదాల వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలుసుకోవాలి కదా. ఈ అత్యద్భుతమైన కథ ఈ కాశీ మహిమ, మిగతా కథాభాగం అంతా కూడా మళ్ళీ మధ్యాహ్నం మనం అక్కడ టైం వేశారు కదా ఆ సమయంలో కలుసుకుంటాం.